డిసైపుల్షిప్ ఇన్ ద న్యూ ఏజ్ అనే పుస్తకమే చదువుకుంటున్నాం. దాంట్లో ఇవన్నీ కొత్తమే కాదు, వేరే సబ్జెక్ట్ అనుకోద్దు. దాంట్లో శిష్యుడు ఎలా ఉండాలి, శిష్యుడు ఉండాలి, అసలు లక్షణాలు ఏంటి అంటే, శిష్యుడు అనేవాడు ఒకటి ఏదన్నా సరే విద్య నేర్చుకోవాలని వాడుకుండాలి. ఏదో నేర్చుకున్నట్టు నేర్చుకుంటే బాగుంటుంది, ఏదో వింటే చాలా బాగుంటుంది, ఏదో వస్తుంది, ఇవన్నీ కాదు. వస్తుంది అది వేరే విషయం, వాడికి ఎంతటి వాడికి ఇంట్రెస్ట్ ఉందా లేదా. తనకి ఇంట్రెస్ట్ ఉండాలి, అంతే తప్ప ఎవరో చెప్తున్నారు వింటే చాలా హాయిగా ఉంటుంది, మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. మనసుకి ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి వినటం తప్పులేదు, కానీ దీని ద్వారా మనం ఏవి సాధించాలి, అసలు ఏ సాధన అయినా సరే, ఏ రకమైన ఉపాసన సాధన ఆరాధన గురువు గారు ఇచ్చారు, ఏవి చేసినా అంటే మూడు కనెక్టెడ్ యాక్చువల్గా. ఉపాసన అంటే దగ్గరగా కూర్చోవడం, అగ్ని దగ్గరగా కూర్చుంటే వేడిగా ఉంటుంది, చల్లగా ఉండదని కూర్చుంటే మనం కూడా చల్లగా హాయిగా ఉంటుంది. అలాగ అది ఉపాసన అంతే. సాధన అంటే సాధన అంటే అంతకుముందు లేనిది సాధించుకోవడం, మన దగ్గరికి తెచ్చుకోవడం, అంతకుముందు లేదు మనం ఇవాళ కొత్తగా అక్వైర్ చేస్తున్నాం, అది సాధన. ఆరాధన ఏంటి, వీటి ద్వారా వచ్చిన శక్తి కానీ జ్ఞానం కానీ ఏదైనా పది మందికి పనికి వచ్చేటట్టు చేయడం, ఇది ఆరాధన. ఈ రకమైన పరిస్థితిలో మనం సాధకుడుగా ఉండటం, ఒక బోల్డని పుస్తకాలు చదివేసి, లాట్ ఆఫ్ బుక్స్ చదివేసి అదంతా బుర్రలోకి తోసేసుకోవడం అనేది అనంత మాత్రాన సాధకుడో లేకపోతే శిష్యుడో కాదు, ఈజ్ ఎ స్టూడెంట్. సాధకుడికి ఉండాల్సింది ఏంటంటే ఒక విషయం తెలుసుకుంటే దానికి తన అనుభవంలోకి తెచ్చుకునేంత వరకు నిద్రపోకూడదు. కొత్తవి ఇంకా విందా, అవి తెలుసుకుందాం, ఇవి తెలుసుకుందాం అనుకోవడం స్టూడెంట్ లక్షణం. స్టూడెంట్ కాదు శిష్యుడు అంటే, శిష్యుడు అంటే సాధకుడు తన గురించి తాను తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నవాడు. నేనెవరిని అనే ప్రశ్న మనకు వచ్చిందా, వస్తే అప్పుడు శిష్యుడు అవుతాం, అంతవరకు అవ్వం. మనకున్నది ఏదైనా సరే వదులుకోవడం సిద్ధంగా ఉన్నా అవుతాం, లేకపోతే అవ్వం. మాస్టర్ జ్వాలగ్గులు గారు ఒక చోట చెప్తారు, యూ మే లూజ్ యువర్ ఎంటైర్ థింగ్, వెదర్ యూ లూజ్ యువర్ వైఫ్, వెదర్ యూ లూజ్ యువర్ హస్బెండ్, వెదర్ యూ లూజ్ యువర్ ప్రాపర్టీ, వెదర్ యూ లూజ్ యువర్ కిచ్ అండ్ గిన్, ఎవ్రీథింగ్ వాట్ నాట్, స్టిల్ యూ మస్ట్ స్టిక్ ఆన్ టు దట్ విచ్ ఈజ్ ది పార్ట్. డు యూ హ్యావ్ దట్ కరేజ్, అది క్వశ్చన్. అంటే ఇప్పుడు మనం అన్నీ వదిలేసుకుని వెళ్ళిపోమని కాదు, మళ్ళీ ఇఫ్ దట్ హ్యాపెన్స్ ఇన్ కేస్ అప్పుడు ఏం చేస్తాం, అప్పుడైనా సరే మనం నమ్మిన సిద్ధాంతం ప్రకారం సాధన చేసుకుంటూ వెళ్తామా. ఇవన్నీ ఎందుకు వచ్చింది బాబు, మానేస్తాం. గురువు గారు ఆత్మకథలో ఉంటుంది, ఇన్ని కష్టాలు పడాల్సి వస్తుంది, ఇక్కడికి వచ్చి సాధన చేస్తుంటే ఆరోగ్యం చెడిపోయి చచ్చిపోతానేమో, అమ్మ ఆరోగ్యం మా ఇదైపోయింది, ఇక్కడికి వచ్చి వెళ్ళిపోదాం పోని అని ఒక ఆలోచన కూడా నాకు వచ్చింది. నేను పరమపూజ గురుదేవుల ఆత్మకథలో ఉంటుంది ఒక చోట హిమాలయ యాత్రలకు సంబంధించి. అయినా సరే గురువుకి ఇచ్చిన మాట ప్రకారం మనం ఆ సాధన చేస్తున్నాం. ఎందుకు అంటే మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి తప్ప గురువుని ఏం చేయలేము, మనం గురువుని ఉద్ధరించలేము. గురువు ఆల్రెడీ ఉద్ధరించబడిపోయిన వాడు కాబట్టే మనని కూడా ఉద్ధరించడానికి వచ్చాడు అనే విషయం మనం తెలుసుకోవాలి. అందుకే మాస్టర్ అంటారు గురువుకి సలహాలు ఇవ్వకండి అని చెప్పి చేయండి అంటే, మనం గురువుకి సలహా ఇవ్వడానికి మాస్టర్ అలా కాదు, మాస్టర్ ఇలా చేస్తే బాగుంటుంది, అక్కడ అది కట్టకూడదు వాస్తు ప్రకారం కాదు, ఇక్కడ ఇది కట్టకూడదు అంటారు. ఆయనకి వాస్తులేండి, దేనిన్నా శాసించగలరు ఆయన. మనం ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుని మనకు భగవంతుడు అసలు ఏమి ఇచ్చాడో మనకు తెలుసా, మన శరీరమే మనది కాదు, అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ మాటి మాటికి నాది నాది అంటాం, నాది కాదు నీది కాదు ఎవరిది కాదు, భగవంతుడిది. భగవంతుడిది అంటే మళ్ళీ భగవంతుడు ఎలా అవుతుంది, నాకు నాది కదా ఈ శరీరం సీతారాం అంటే ఇదే కదా అనకూడదు. ఎక్కడి నుంచి వచ్చింది మనకు శరీరం, చంద్రుల్లో పనిచేస్తున్న దేవతలు ఎవరైతే ఉన్నారో, భరిష్యదులు అగ్నిశ్వాత్తులు ఇలాంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళు ఒక రూపాన్ని తయారు చేసుకున్నారు, ఆ రూపానికి మానవ రూపం వచ్చింది. మనకు థియోసాఫికల్ లిటరేచర్ బాగా చదివితే అర్థమవుతుంది, చంద్రుడి నుంచి వచ్చాం. చంద్రుడి నుంచి వచ్చామంటే మనకు అంతే తెలుసు తప్ప ఆ సెంటెన్స్ వెనకాల చాలా కథ ఉంది. ఆ చాలా కథలు ఏంటంటే బరిహిషదులు ఉన్నారు, అగ్నిశ్వాత్తులు ఉన్నారు, ఇలాంటి పితృదేవతలు వాళ్ళు మన శరీర నిర్మాణాన్ని చేశారు. చేసిన తర్వాత ఈ భూమి మీద వచ్చి పడ్డాం మనం. ఎప్పుడో రాక్షసుల కాలం నాటి లుమేరియన్లో ఉన్నాం, ఆ తర్వాత అట్లాంటిక్ పీరియడ్లో ఉన్నాం. అట్లాంటిస్ అది మొట్టమొదటిది ఏమో అగ్ని ప్రళయం వచ్చి భస్మీపట్లం అయిపోయింది మొత్తం అంతా లుమేరియా జాతి. నెక్స్ట్ అట్లాంటిస్ వచ్చేసరికి అన్ని చోట్ల వరదలు వచ్చి అది కొట్టుకుపోయింది, మునిగిపోయాయి అన్ని సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయాయి. తర్వాత అలా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఇప్పుడు మనం ప్రస్తుతం ఆర్యన్ జాతిలో ఈ ఫోర్త్ రౌండ్లో ఇక్కడ ఉన్నాం. అలాగే ఈ ఎర్త్ ప్లానెట్ 7 స్టేజెస్లో ఇప్పుడు ఎక్కడుంది, 7 స్టేజెస్లో ఎక్కడుంది, 4th 1 2 3 4లో ఉంది, నెక్స్ట్ 5th, నెక్స్ట్ 6th, నెక్స్ట్ 7th అలా వెళ్ళాలి. ఇలా వెళ్తున్న దాంట్లో మన శరీరం మనకు దేవతలు తయారు చేసి ఇచ్చారు, ఇది గుర్తుపెట్టుకోవాలి. దాన్నే రూపదేవతలు, రూపదేవతలు అంటే రూపం వచ్చేటట్టు చేస్తారు. సంఖ్యాదేవతలు వాళ్ళు ఎన్ని సంఖ్యలు ఉండాలి అంటే రెండు కళ్ళు ఉండాలి, రెండు ముక్కులు ఉండాలి, రెండు చెవులు ఉండాలి, రెండు పెదాలు ఉండాలి, రెండు చేతులు రెండు కాళ్ళు ఇలాగా రెండు లంగ్స్ ఉండాలి, ఎక్కడెక్కడ రెండు ఉండాలో రెండు వచ్చేటట్టు చేస్తారు. పళ్ళు రెండే ఉండవు, పళ్ళు 32 ఉంటాయి. అలాగే మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉండాలి, 365 ఎముకలు ఎన్నో ఉంటాయి. సో అన్ని ఎముకలు ఉండేటట్టు చేస్తారు వాళ్ళు. ఆ అంకెల దేవతలు సంఖ్యాదేవతలు అంటాం, వాళ్ళు ఈ పని చేస్తారు. అలాగే మన హ్యూమన్ బాడీలో గుండె పెద్ద ఇంపార్టెంట్ ఫంక్షన్ చేసేది, దాంట్లో 4 గదులు ఉంటాయి. సో 4 గదులుగా ఒకదాన్ని విడగొట్టే అంకెల దేవతలు అక్కడ ఉంటారు. అలాగే బ్రెయిన్ ఉందనుకోండి, దాంట్లో 2 హెమిస్పియర్స్ ఇటు ఒకటి అటు ఒకటి, కుడివైపు ఎడమవైపు, దాన్ని ఒకే బ్రెయిన్ రెండుగా పనిచేసేటట్టు చేసే దేవతలు ఉంటారు. కళ్ళ నుంచి చూసే దేవతలు, కళ్ళకి చూపించి చూడటానికి వీలుగా వాటిని తయారు చేసే దేవతలు ఉంటారు. వినటానికి, మాట్లాడటానికి, స్పర్శ తెలుసుకోవడానికి, ఇలాగ మొత్తం అంతా దేవతల మయం శరీరం. దేవతలు ఎక్కడున్నారని ప్రశ్నించకూడదు. దేవతలు ఎక్కడున్నారంటే ఎవరి శరీరంలో వాళ్ళకే ఉన్నారు. మనం అసలు దేవతలు ఉన్నారనే తెలియదు మనకు, మన శరీరంలో ఉన్నారు. బయట ఉన్నారు, అక్కడికి వెళ్ళామండి, అక్కడికి వెళ్ళాం, అక్కడ మొక్కులు మొక్కున్నాం, అంత బాగుంది. మన దేహంలో కూడా దేవతలు ఉన్నారు, అది తెలియాలి. మన దేహంలో దేవతలు ఉన్నారు, వాళ్ళని గౌరవించాలి. మన మీద పరిణామక్రమంలో మనం భగవత్ తత్వాన్ని తెలుసుకోవడానికి, మనకు సహాయం చేయడానికి దేవతలు మనకి ఈ శరీరాన్ని ఇచ్చారు అనే విషయం మనకు గుర్తుండాలి. గుర్తుంటే మనం బోల్డ్ అని తప్పులు చేయం, తప్పుల ఆలోచనలు చేయం. అండ్ మనమంటే ఈ క్లాసు వింటున్న 10 మంది అని కాదు, జనరల్గా హ్యూమన్ టెండెన్సీ గురించి చెప్పుకుంటున్నాం. అలాగే మనకు ఈ బాడీ ఇచ్చినప్పుడు ఈ బాడీతో పాటు కొన్ని శక్తులు ఇచ్చాడు భగవంతుడు. దాంట్లో ఒక శక్తి పేరు ఏంటంటే శ్రద్ధ. శ్రద్ధ, విశ్వాసం, ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఇవే శివపార్వతులు అంటారు. శివుడు అంటే మంచి చేసే సంకల్పం, పార్వతి అంటే ఆ మంచి చేసే సంకల్పాన్ని నెరవేర్చే శక్తి. కాబట్టి శక్తి, దానిని నెరవేర్చే శక్తి ఏదైతే ఉందో దానికి ఒక సంకల్పం, శక్తి, ఈ రెండు ఉంటే మనం, మనకు సంకల్పం ఉంది అది నెరవేర్చుకోవడానికి శక్తి కూడా అందరిలోనూ ఉంది. ప్రతి వాళ్ళు చిన్నపిల్లాడు పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు ప్రతి వాడికి రెండు ఉంటాయి, సంకల్పం ఉంటుంది, శక్తి ఉంటుంది. ఆ సంకల్ప శక్తిని సరైన పాళ్ళలో ఉపయోగించుకోవాలి, నిర్మాణ కార్యక్రమాలకు ఉపయోగించాలి. శ్రద్ధ ఏదైతే ఉందో, భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది, శ్రద్ధస్స ఏవ సహ, ఎవడికి ఏ రకమైన శ్రద్ధ ఉందో వాడు అలా అవుతాడు. కింద జన్మలో మనం ఏ శ్రద్ధ కలిగి ఉండి శరీరం వదిలేసామో అదే శ్రద్ధ మళ్ళీ ఈ జన్మలో ఆ శరీరంతో మొదలవుతుంది. అందుకని శిష్యుడిగా అవుతున్నాడా లేకపోతే అవటం లేదా అంటే, క్రితం జన్మలో కొంత సాధన చేసుకుని వదిలేసాడు అనుకోండి, ఇప్పుడు ఈ జన్మలో మళ్ళీ ఎవరో మహాత్ముడు అలా కనబడంగానే స్టార్ట్ అయిపోతుంది. దానికి పతంజలి యోగ సూత్రాలని వ్యాఖ్యానిస్తూ మాస్టర్ జీకే గారు అంటారు, శ్రద్ధ నువ్వు చదువు మీద పెట్టావుకో కాస్త బాగా చదువుకుంది, వ్యాపారం మీద పెట్టావుకో బాగా వ్యాపారం చేస్తావు, నాటకాలు వేయటంలో పెట్టావుకో బాగా నాటకాలు ఆడతావు, సినిమాల్లో పెట్టావుకో బాగా మంచి పేరు వస్తుంది, డబ్బులు కూడా వస్తాయి. అలాగా నువ్వు ఈ శ్రద్ధను తీసుకెళ్ళి ఎక్కడెక్కడ నువ్వు క్యాపిటల్గా వాడుకుంటావో నీకు రిటర్న్స్ బాగానే వస్తాయి. అందుకని ఏం చేస్తావంటే ఇవన్నీ వదిలేసి నీ మీద నువ్వు శ్రద్ధ పెట్టుకో. అదేంటండి నా మీద నేను శ్రద్ధ పెట్టుకోవడం ఏంటంటే, కొంచెం కష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు మామూలుగా మనం ఏమనుకుంటాం, కాస్త డబ్బులు సంపాదించుకొని మంచిగా ఇల్లు కొనుక్కొని 4 కార్లు కొనుక్కొని బ్యాంక్ బ్యాలెన్స్ ఉంచుకుంటే హ్యాపీగా ఉన్నాం మనం, భయ చీకు చింత లేదా అనుకుంటాం. మన ఎఫర్ట్స్ అన్నీ దాని మీదే ఉంటాయి జనరల్గా. అలా కాకుండా ఈ శ్రద్ధ అనేది అటు పెట్టాం కాబట్టి అలాంటి సంపదలు మనకు వచ్చాయి. అదే మన మీదే మనం శ్రద్ధ పెట్టుకుంటే, ఈ మన మీద మనం శ్రద్ధ పెట్టుకోవడం అనేది శిష్యుడి లక్షణం. శిష్యుడి లక్షణానికే నచికేతుడిని చెప్పారు. వాళ్ళ నాన్న ఏం చేశాడు, ఒట్టిపోయిన ఆవులు ఇస్తున్నాడు. ఇస్తూ ఉంటే ఇదేమిటి నాన్నగారు, ఒట్టిపోయిన ఆవులు ఇస్తే ఏంటి ఉపయోగం, మంచిగా ఇవ్వాలి కదా, ఇలా చేస్తే ఎలాగా, 2-3 సార్లు అడిగాడు. ఆయనకి కోపం లేదు, ఆయన వీడు అడిగేసే కోపం వచ్చింది. హెట్ నన్నే ఎంత నువ్వు నరకలోకానికి పో, ఎముడి దగ్గరికి పో అన్నాడు. వెంటనే వీడు వెళ్ళిపోయాడు యమలోకానికి, వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నాడు. 3 రోజుల పాటు యమలోకం వారు భూలోకం వచ్చారు. యమధర్మరాజు మన భూలోకం వచ్చాట, 3 రోజులు లేడు. ఈ 3 రోజులు ఈయన గుమ్మం దగ్గర కాపలా అలా పడున్నాడు. బాబు ఎవరు నచికేతుడు అనే అబ్బాయి వెయిట్ చేస్తున్నాడు. అయ్యయ్యో 3 రోజులు నేను వెయిట్ చేయించాను, రా లోపలికి అని చెప్పి లోపలికి తీసుకెళ్ళి ఆయనకి అడిగిన ప్రశ్నలకి నచికేత విద్య అని మనకు నచికేతోపాఖ్యానం వచ్చింది, కఠోపనిషత్తు ఉంటుంది. ఆ కఠోపనిషత్తులో మొత్తం అగ్ని విద్య, అలాగే మనిషి మరణం అంటే ఏంటి, మరణ రహస్యం ఏంటి, అమృతత్వం ఎలా సంపాదించాలి, ఈ విద్య మొత్తం కఠోపనిషత్తులో ఉంటుంది. ఆ నచికేతుడికి ఏ రకమైన లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలు ఉండాలి మనకు, అంటే సాధకుడికి, శిష్యుడికి ఆదలుచుకున్నవాడికి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే చెయ్యి అనగానే చేయగలిగి ఉన్నాడు. ఒకరోజు దాదా గురుదేవులు వాళ్ళ శిష్యులు నలుగురు కలిసి పెద్ద కొండ మీద ఉన్నారు, చాలా ఎత్తు కొండ మీద, పెద్ద కొండ మీద. అంతట్లో ఎవరికో తెలిసింది దాదా గురుదేవులు అక్కడ ఉన్నారు, అర్జెంటుగా కలవాలి. అష్ట కష్టాలు పడి వాడు వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. వెంటనే ఆయన ఏం చేశాడు, ఎందుకు వచ్చావంటే మీ దగ్గర దీక్ష తీసుకుందాం అనుకుంటున్నాను. నో, ఓ పని చేయను, ఇక్కడి నుంచి దూకేసి అప్పుడు ఇస్తా దీక్ష. వాడు ఇంకేం ఆలోచించి కూడా దూకేసి వెళ్తే దూకేసి ఏమైంది, అంత పెద్ద చాలా ఎత్తు, అక్కడి నుంచి కింద పడేసరికి తునా తునకలు అయిపోయింది బాడీ. అయ్యా నిజంగా దూకేసేరే వీడు, దూకడనుకున్నాను అని అప్పుడు ఏం చేశారు, ఆ పార్టీలో నలుగురిలో ఒకరిని కిందకి పంపించి ఆ మాంసం ముద్దలన్నీ ఏరుకురారు అబ్బాయి అని అతను వెళ్ళి కిందకి ఒక గొడ్డలో అవన్నీ మూట కట్టుకుని తీసుకొచ్చి ఆయన దగ్గర పెట్టాడు. ఆయన కమండలంలో నీళ్లు తల్లి వాడిని బతికిచ్చారు. బతికిచ్చి అక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఒక్కడికి చెప్తారు, నువ్వు దీక్ష వేతనకి క్రియాయోగ దీక్ష. అదేంటి స్వామి మీరు ఇవ్వాలి, మీ నీకు నాకు ఏం సంబంధం లేదు రా అబ్బాయి, నీకు నేను దీక్ష ఇచ్చేది ఏం లేదు, వాడి దగ్గర తీసుకోవచ్చు అన్న. అంటే శిష్యుడు అవదలుచుకున్న వాడికి ఎంత శ్రద్ధ. ఎప్పుడో బాబాజీ గారి టైంలో అలా చేశారా, మరి రీసెంట్ టైంలో ఎవరన్నా ఉన్నారా అంటే నాకు తెలిసిన ఆయన ఒక ఆయన విజయవాడలోని, ఆయన ధవళేశ్వరంలో ఉద్యోగం చేసేవాడు. వాళ్ళ ఆవిడేమో డాక్టర్ అనమాట, ఈయన ఇంకోటి ఏదో చేసేవాడు. ఆయన ఒక యోగి ఆత్మకథ చదివాడు. చదివి దాంట్లో ఇది ఏదో బాగుంది, నేను కూడా దీక్ష తీసుకోవాలి, ఇప్పుడు దీక్ష ఇచ్చేవాళ్ళు ఎవరు అని ఆలోచించాడు. ఆయనకి ఏం పుట్టిందో ఆలోచన. వెంటనే ఆయన పూరి వెళ్ళిపోయాడు. పూరి వెళ్ళిపోయి పూరి అంతా తిరిగేసాడు. ఎక్కడా కూడా ఆయనకి యుక్తేశ్వరగిరి గారి ఆశ్రమం కనబడలేదు. కనబడకపోయేసరికి పాపం నిరాశతో వెనక్కి వచ్చేసాడు. మళ్ళీ పుస్తకం చదివాడు, మళ్ళీ వెళ్ళాడు. ఈసారి గట్టిగా పట్టుకున్నాడు. చీరా చూస్తే పుస్తకంలో ఉన్నంత అందంగా లేదు ఆశ్రమం, పాడుబడిపోయి రకరకాలుగా ఉంది. అప్పుడు ఆశ్రమం దగ్గర కూర్చున్నాడు. వెళ్ళేసరికి యుక్తేశ్వరగిరి గారి సమాధి ఉంది. ఆ సమాధి దగ్గర కూర్చుని, నువ్వు నాకు ఈ క్రియాయోగ దీక్ష ఇవ్వాలి, నేను ఇక్కడ కూర్చుంటున్నాను, నీ ఇష్టం ఎప్పుడు వస్తావురా అని చెప్పి కూర్చున్నాడు. అంతేలా ఎన్ని రోజులు కూర్చున్నాడు ఊహించండి, ఒకరోజు, రెండు రోజులు, మూడు రోజులు కూర్చున్నాడు లేవకుండా. వెంటనే మూడు రోజులు అయ్యేసరికి దూరంగా ఆకాశంలోంచి ఒక ఆయన చక్కచక్క నడుచుకుంటూ వచ్చేసాడు. ఆయన అవన్నీ స్వయంగా ఆయన నాకు చెప్పి మీకు చెప్తున్నారు. చక్కచక్క నడుచుకుంటూ వచ్చేసాడు. అలా గాల్లో వచ్చేసి ఆయన ఎదురుకుండా నేల మీద ఉంచాడు. నమస్కారం పెట్టి, స్వామి ఎవరు మీరు, స్వామి ఎవరు మీరేంటి, నువ్వు నన్ను పిలుస్తున్నావు కదా మూడు రోజుల నుంచి, యుక్తేశ్వర గిరి గారిని పిలుస్తున్నావు కదా మూడు రోజుల నుంచి, ఆయన పంపించాడు. నా పేరు హరిహరానంద స్వామి, నేను యోగానంద సహా అధ్యాయులు, అంటే ఒకే గురువు దగ్గర ఇవన్నీ నేర్చుకున్నాం. వాడినేమో అమెరికా పంపించాడు, ఆయన నన్నేమో హిమాలయాల్లో ఉండమన్నాడు, ఇదంతా చూడమని, అందుకే నువ్వు పిలిచావని చెప్పి నన్ను పంపించాడు నీకు దీక్ష ఇమ్మని. ఆ నిజంగా వచ్చారా మీరు, ఏ నువ్వు నిజంగా పిలవలేదా అయితే అని అడిగాడు ఆయన. అని అతనికి నమ్మకం కలిగిన తర్వాత అదో పైన రూమ్ ఉంది, రూమ్లోకి వెళ్ళి స్నానం చేయి. స్నానం చేయడం అంటే మామూలుగా స్నానం చేయడం కాదు, అగ్నిచక్రంలో ఉండటం నేర్చుకో ముందు, ఆ తర్వాత దీక్షిస్తాను. మూడు రోజుల నుంచి ఇతను ఏమి తినలేదు, మంచినీళ్ళు ఒక్కడే తాగుతున్నాడు. అందుకని ఇతనికి ఏమన్నా కాస్త పళ్ళు పెట్టు అని చెప్పి అక్కడ ఉన్న అటెండెంట్ ఒక అతను ఉంటే అతనికి చెప్పి ఆయనకి బొప్పాసు పళ్ళు అలాంటివి పెట్టించి క్రియాయోగ దీక్షించి పంపించాడు. ఎప్పుడో బాబాజీ టైంలో బాబాజీ దీక్ష ఇచ్చారు, లేకపోతే మహాత్ములు అలా ఇస్తూ ఉంటారు అనే ఏదైతే ఉందో అలాంటిది ఈ మధ్యకాలంలో అక్కడ జరిగింది. ఇలాగే చాలామంది జరుగుతూ ఉంటాయి. అంటే ఇవన్నీ ఎందుకంటే శిష్యుడిగా ఉండదలుచుకున్న వాడికి ఏంటి ఉండాల్సిన ముఖ్య లక్షణం, అశ్రద్ధ ఉండాలి. ఇది నేను నేర్చుకోవాలి, ఎందుకు నేర్చుకోవాలి అనే దానికి ఆన్సర్ లోపల ఉంటుంది, పైకి చెప్పలేం కానీ లోపల ఉంటుంది. అందుకనే వీటి మీద ఇంట్రెస్ట్ వస్తుంది. అందుకని శ్రద్ధ, ఈ శ్రద్ధ మనలో ఎత్తిప్పాలి. అద్దాన్ని మనం చేతిలో ఉందనుకోండి, అద్దాన్ని ఇంట్లో ఉన్న వస్తువులు అన్నింటి మీద తిప్పుతుంటే అద్దంలో ఏం పడుతుంది, ఆ వస్తువులు పడతాయి అంతే. అదే కనుక మన మొహం మీద పడేటట్టుగా మన మొహానికి ఎదురుగుండా అద్దాన్ని పెట్టుకుంటే దాంట్లో ఎవరు కనిపిస్తారు, మనమే కనిపిస్తాం, మన మొహమే కనిపిస్తుంది. అలాగే శ్రద్ధ అనే దాన్ని మన మీదే తిప్పితే ఆ శ్రద్ధ ఎలాగైతే చదువు మీద పెడితే చదువు ఎక్కువ వచ్చిందో, వ్యాపారం మీద పెడితే వ్యాపారంలో బాగా విస్తరించే అనిల్ అంబానీలాగానో, లేకపోతే ధీరుగా అంబానీలాగా అయిపోయామో, లేకపోతే టాటా బిర్లాల్లాగా అయిపోయాము, లేకపోతే పొలిటికల్గా పెడితే పొలిటికల్ ఫీల్డ్లో పెరుగుతున్న వాళ్ళు ఈ శ్రద్ధను పెడితే వాళ్ళు ఎలా డెవలప్ అవుతున్నారు, అలా అయిపోతాం. అలాగా ఒక సైంటిస్ట్ అబ్దుల్ కలాం గారు ఉన్నారు, ఆయనంతా ఆయన శ్రద్ధంతా తీసుకెళ్ళి రాకెట్ వాటి మీద పెట్టాడు, ప్రపంచం అంతా గుర్తించి అంత గొప్ప సైంటిస్ట్ అయ్యాడు. అలాగే ప్రతి వాళ్ళు కూడా శ్రద్ధ సబూరి అని రెండు మతాలు ఇచ్చిన బాబా ఏం చేశారు, ఆయన శ్రద్ధ మొత్తాన్ని వాళ్ళ గురువు మీద పెట్టారు. అలాగా గురువు అంటే వెలుగు, గురువు అంటే జ్ఞానము, గురువు అంటే ఆనందము. బాబా తన గురించి మెడిటేషన్ చేసుకోవడానికి డైరెక్ట్గా చెప్పిన మాటలు, నేను ఆనంద స్వరూపుడును, నన్ను ఎవరైనా సరే ఆనంద స్వరూపుడిగా ధ్యానించుకోండి అని చెప్తారు. అది చేత కాబోతే నెక్స్ట్ చెప్తారు, నా విగ్రహాన్ని కింద నుంచి పైకి పైనుంచి కిందకి చూస్తూ కూర్చోండి, సాయి 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 అనుకోండి. ఇలాగా ఒక్కొక్క గురువు ఏం చేస్తారంటే ఒక లింక్ అవ్వడానికి ఒక పాస్వర్డ్ ఇస్తారు. అలాగ ఆనంద స్థితితోటి షిరిడీ సాయి అనే రూపం ద్వారా, షిరిడీ సాయి అనే నామం ద్వారా ఆనంద స్వరూపమైన పరబ్రహ్మతోటి అనుసంధానం కలగాలంటే పాస్వర్డ్ ఏంటి, సాయి అంతే, రెండు అక్షరాలు సాయి 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 సాయి. ఆ వెనకాల సాయి అనేటప్పుడు మనకు ఉండాల్సిన మానసిక స్థితి ఏంటంటే ఈ విశ్వవ్యాప్తమైన ఆనంద స్వరూపుడైన పరబ్రహ్మతో నా మనస్సు ఒకటవ్వాలి. ఎవరు ఒకటవ్వాలి, ఈ శరీరం ఒకటవ్వదు, శరీరం ఒకటయ్యే పరిస్థితి లేదు, లేదా అప్పుడు మనం కూడా బాబాలాగా అయిపోతాం, ఇలాగ గడ్డాలు మీసాలు అలా అవ్వదు, మనస్సే ఒకటవుతుంది. శ్రీపాద చరితామృతం చదివాం అనుకోండి, అందరికీ మర్చిపోయాను ఇప్పుడు గుర్తుకొచ్చింది, శ్రీపాద చరితామృతంలో, శ్రీపాద శ్రీవల్లవ చరితామృతంలో ఈ విశ్వం అంతా నడిపే ఒకే ఒక శక్తి ఉంది అనే, అదేమిటి చదవమని చెప్పాను మీకు హోంవర్క్, అని చాలా కాలం అయింది ఇప్పటికీ, ఒక నెల దాటిపోతుందేమో, ఎవరన్నా చదివారా, క్లాస్ అయిందా చెప్పండి, చదివితే అది ఏ పేజీలో ఉందో కూడా చెప్పాలి, అది గుర్తుపెట్టుకొని క్లాస్ అయిందా చెప్పండి. నెక్స్ట్ శ్రీపాద శ్రీవల్లభులు ఏం చెప్తున్నారు తన గురించి, ఈ విశ్వం అంతా అణువణున వ్యాపించిన ఏదైతే ఆద్యశక్తి ఉందో అదే నేను అని చెప్పారు. ఎవరు? శ్రీపాద శ్రీవల్లభులు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా మూలమైన తత్వం ఏదైతే ఉందో, మూలానికి మూలం, మూలం జనరల్గా ప్రకృతి అందరికీ మూలం, ఈ ప్రకృతికి కూడా మూలము, మూలానికి మూలాన్ని మనం ధ్యానం చేయాలంటే మన మనస్సు దానితో ఒకటవ్వాలి. మనకు అసలు ఇలాంటి విషయాలు ఇంగ్లీష్ పుస్తకాల కంటే బాగా సులభంగా అర్థం అవ్వాలంటే కంప్లీట్ వర్క్స్ ఆఫ్ వివేకానంద చదవాలి. కంప్లీట్ వర్క్స్ ఆఫ్ వివేకానంద చదివితే దాంట్లో ఏముంటుందంటే నువ్వు ఎన్నైనా చెయ్యి, ఏం చేసినా సరే అన్నిటికీ మూడే అక్షరాలు ఉన్నాయి, అదే దాంట్లోనే ఉంటుంది మొత్తం రహస్యం అంతా, దాన్నే మనస్సు అంటాం. ఈ మనస్సు అనేది ఏదైతే ఉందో ఆ మనస్సు సంగతి ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో అప్పుడు నీకు అన్నీ తెలిసినట్టు, అంతవరకు ఏం తెలియదు. కానీ పిటింగ్ ఏమిటంటే ప్రతివాడికి మనస్సు ఉంటుంది తప్ప మనస్సు అంటే ఏమిటో తెలియదు. మనస్సు అంటే ఏమిటి అని ప్రశ్నించామనుకో, ఇది కూడా తెలియకుండా లెక్చర్లు కొడుతున్నారనమాట అన్న, వెనక్కి మళ్ళీ మన మీదే ప్రశ్న వేస్తాం. నిజంగా మనస్సు అంటే తెలిస్తే ఆ ప్రశ్న వేయరు. అందుకని శిష్యుడికి ఉండాల్సిన లక్షణం ఏంటి అంటే తన చుట్టూ ఉన్న ప్రకృతిని గమనిస్తూ ఈ ప్రకృతిలో ఇన్ని ఉన్నాయి, అలాగే నాలో కూడా ఇలాంటి తత్వాలు ఉన్నాయి, నాలో కోపం వస్తుంది, లేకపోతే నాకు ద్వేషం వస్తుంది, నాలో అహంకారం ఉంది, ఏంటి ఇవన్నీ, ఇవేనైనా లేకపోతే ఇంకేదన్నా అని ఒక ప్రశ్న రావాలి. ఎందుకు అనకుండా ఇది దీని సంగతి ఏమిటి, సూర్యుడు ఎందుకు ఉదయిస్తున్నాడు అని ప్రశ్న వేసాడు ఆన్సర్ వస్తుందా, రాదు. భూమి ఎందుకు చెట్లని ఇలా పైకి వచ్చేట్టు చేస్తుంది, మన కాయలు పళ్ళు అన్నీ ఎందుకు ఇస్తుంది అంటే వెంటనే ఆన్సర్ వస్తుంది తింటానికి, కానీ ఎందుకు, దానికేంటి లాభం, సూర్యుడు ఎందుకు ఉదయిస్తున్నాడు అంటే ఎలా ఆన్సర్ కష్టమా. అలాగే నేను ఎందుకున్నానని ప్రశ్నించుకుంటున్నాం మనం, సూర్యుడు ఎందుకున్నాడని ప్రశ్నిస్తాం బాగుంది, దానికి ఏదో ఆన్సర్ చెప్పుకుంటాం. అలాగే ఈ భూమి ఈ పళ్ళని ఇవన్నింటినీ ఇస్తుంది ఎందుకు, నీళ్లు మన దాహాన్ని తీరుస్తున్నాయి ఎందుకు అని ప్రశ్న వేసుకుంటాను, వేసుకుంటే కష్టం, ఎందుకో తెలుస్తుంది కదా మనకు, ఆకలిని తీర్చుకోవడానికి దాహం తీర్చుకోవడానికి అన్ని ప్రశ్నలు వేస్తున్నావు బాగుంది, నీ మీద ఆ ప్రశ్న వేసుకో, నేను ఎందుకున్నానని ప్రశ్న వేసుకుంటాం మనం, వేసుకున్నాను నేను ఎందుకున్నాను ఇక్కడ భూమి మీద అని ప్రశ్న వేసుకున్నవాడు శిష్యుడు అవుతాడు. ఆడికి అలాంటి ఒక తన గురించి తెలుసుకోవాలనే తపన తనలోంచి రావాలి. అలాంటి మనస్సుకి సీట్ మన బ్రెయిన్. మనకు తలకాయ ఇచ్చాడు భగవంతుడు. ఆ తలలో ఏమున్నాయి? కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉంది, నోరు ఉంది, చెవులు ఉన్నాయి, మెడ మీద తలకాయ ఉంది. ఇంతవరకు బాగుంది కదా. ఈ తలకాయ ఏదైతే ఉందో మనం మనస్సు అని చెప్పుకుంటున్న దానికి ఇది కుర్చీ లాంటిది అనమాట. మనం వెళ్ళి ఆఫీసులో ఇప్పుడు కిషోర్ ఉన్నాడు, బ్యాంక్ వెళ్ళాడు అనుకోండి, మేనేజర్ చైర్ ఒకటి ఒకటి ఉంటుంది, దానికి వెళ్ళి కూర్చుంటాడు. అది చైర్ కూర్చోడానికి. అలాగే మన మనస్సు కూడా ఈ బ్రెయిన్లో కూర్చుంటుంది, బ్రెయిన్ని సీట్గా వాడుకుంటుంది. అంతే తప్ప బ్రెయిన్ అండ్ మైండ్ ఆర్ నాట్ వన్, రెండు ఒకటి కాదు, అది వేరు ఇది వేరు. ఈ బ్రెయిన్లో అనంతమైన శక్తి ఉంది. ఈ బ్రెయిన్లో అనంతమైన శక్తి ఎలా వస్తుంది? ఆ మనస్సు వల్ల వస్తుంది. బ్రెయిన్ మామూలుగా అయితే అక్కడ అది ఒక ఎలక్ట్రికల్ ఎనర్జీ యూనిట్ లాంటిది. బ్యాటరీ ఉందనుకోండి, బ్యాటరీలో శక్తి ఎక్కడ వస్తుంది? వాటిలో ఉన్న కాంపొనెంట్స్ ఒకదాని మీద ఒకటి పనిచేయటం వల్ల బ్యాటరీలో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే మనలో బ్రెయిన్లో న్యూరాన్స్ ఉంటాయి. ఆ న్యూరాన్స్ అన్ని కూడా ఎలక్ట్రికల్లీ ఛార్జ్, మన బాడీలో జరిగే ఫంక్షన్స్ వల్ల ఎలక్ట్రిక్ ఛార్జెస్ వస్తూ ఉంటాయి. దాంట్లో ఇలాంటి బ్రెయిన్ మన మనస్సుకి సీట్ అనమాట. ఈ బ్రెయిన్లో సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వసమర్థత్వం అని మాస్టర్ ఎప్పుడు చెప్తుంటారు. అలాంటి సర్వవ్యాపకత్వము, సర్వజ్ఞత్వము, సర్వసమర్థత్వము పొందటానికి కావలసిన కొన్ని ఉపకరణాలు మనకు భగవంతుడు ఇచ్చాడు. ఈ శరీరాన్ని సృష్టించేందు ఎవరు? భగవంతుడి ఆదేశం ప్రకారం దేవతలు సృష్టించారు. ఆ దేవతలు సృష్టించిన దేహాన్ని మనం ఏమనుకుంటున్నాం? ఇది నాదే అని అనుకుంటున్నాం. కాదు, ఇప్పుడు బ్యాంకులో లోన్ తీసుకుని పెద్ద షాప్ పెట్టామనుకోండి, ఆ షాప్ ఎవరిది? అండర్ మార్కేజ్ టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లేదా అండర్ మార్కేజ్ టు కెనరా బ్యాంక్, లేదా అండర్ మార్కేజ్ టు సమ్ ఐఓబి. అంతే తప్ప అది వాడి సొంతం కాదు. అలాగే దిస్ బాడీ ఈజ్ నాట్ అవర్ ఓన్ బాడీ, ఇట్ ఈజ్ గివెన్. మనకు భగవంతుడు ఇచ్చాడు, దేవతలు దాన్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మనం ఈ ఒంటితోటి అంటే ఈ శరీరంతో సరిగ్గా ఉంటాం. మనలో ఉన్న దైవత్వం జాగృతం అవ్వాలంటే మనం మన బాడీ గురించి తెలుసుకోవాలి ఫస్ట్. అంతేగాని ఆ సాధన చేసాం, ఈ సాధన చేసాం, అన్ని సాధనలు బాగున్నాయి, అంతటి గురువు గారే ఇచ్చారు, ఏమని? సైంటిఫిక్ స్పిరిచువలిజం. వై సైంటిఫిక్ స్పిరిచువలిజం అని ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? మామూలుగా స్పిరిచువలిజం ఇవ్వకుండా అంటే మనం మనలో ఉన్న దైవత్వాన్ని జాగృతం చేసుకోవాలి. భూమి మీద స్వర్గావతరణ జరగాలి అంటే అసలు ఈ శరీరం ఆల్రెడీ దేవతల చేత మాత్రమే తయారు చేయబడిందని మొదట బేసిక్గా మనం మర్చిపోకూడదు. అంతేగాని మా అమ్మ నాన్న వల్ల నేను వచ్చాను, నిజమే. మీ అమ్మ నాన్న వల్ల వచ్చినా ఆ అమ్మ నాన్న కూడా దేవతలే సృష్టిస్తారు ఆ శరీరాన్ని. కాబట్టి మనలో ఉన్న సప్తధాతువులు, ఏడు ధాతువులు ఏవైతే ఇవన్నీ కూడా దేవతలు సృష్టించి మనకు ఈ శరీరాన్ని ఇస్తే భగవంతుడి అంశమైన జీవుడు దాంట్లో దొరకడు. సో కరెంట్ ఎలాగైతే ఒక ల్యాప్టాప్లోకి వెళ్ళి మిగతా పనులన్నీ చేయడానికి పనికి వస్తుందో, ల్యాప్టాప్ అనేది ఏమో ఒకటి తయారు చేసేది అనుకోండి, కరెంటు వాడు తయారు చేయట్లేదు. కరెంటు ఆల్రెడీ సృష్టిలో ఉన్నది. ఆ కరెంటు సృష్టిలో ఉన్నదాన్ని పట్టుకొచ్చి ల్యాప్టాప్లో పనిచేసేట్టు చేసుకుంటున్నాం. అంత మాత్రాన కరెంటు తప్పకుండా కరెంటు వేరు, ల్యాప్టాప్ వేరు. ల్యాప్టాప్ ఉన్నా కరెంటు లేదనుకోండి పనిచేయదు, కరెంటు ఉన్న ల్యాప్టాప్ లేదనుకోండి అప్పుడు కూడా పనిచేయదు. అలాగే జీవుడు అనేవాడి శరీరం లేదనుకోండి ఏం చేయలేడు. శరీరమే ఉందనుకోండి దాంట్లో జీవుడు లేదనుకోండి అది కూడా ఏం చేయదు. సో బోత్ ఆర్ హెల్ప్లెస్ వితౌట్ ది అదర్స్. కాబట్టి మనం రెండు రకాలుగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి ఎలాగైతే నడుస్తాయో ఈ ద్వంద్వాలు తప్పవు. జీవుడు, దేహం, ఈ జీవుడికి దేహానికి అసలు వాడు దేవుడు, దేవుడు జీవుడు దేహం, పురుషుడు ప్రకృతి సృష్టి. ఇలాగ మూడు ఈ త్రికోణం ఎప్పుడూ ఉంటుందన్నమాట. ఈ ఎప్పుడు ఉండే ఈ త్రికోణంలో మనం ఈ మనస్సు అనేది మధ్యలో దేహమును జీవుడు కలిసినప్పుడు మనస్సు అనేది ఒకటి, చేతనత్వం అనేది ఒకటి పుడుతుంది. ఈ చేతనత్వం అనే దాన్ని మనం ఈ బాడీలో రకరకాలుగా తెలుసుకోవడానికి చేతనత్వం ఎలా ఎలా వికసింపజేసుకోవచ్చు, దాన్ని ఎలాగ ఉపయోగించుకోవచ్చు, లేకపోతే ఎలా చెడగొట్టుకోవచ్చు, ఇవన్నిటికీ ఈ దేహం ఒక పెద్ద ల్యాబొరేటరీ లాంటిది. దాంట్లో బ్రెయిన్ మనస్సుకి సీట్, అంతవరకు చుట్టూ పెట్టుకుంటాం. ఇప్పుడు బ్రెయిన్లో ముఖ్యంగా రెండు గ్లాండ్స్ ఉంటాయి. బ్రెయిన్లో ఈ గ్లాండ్స్ ఎందుకు వచ్చాయి? ఇప్పుడు మనకు శిష్యుడిగా ఉన్నవాడికి ఇప్పుడు గురువు గారు ఇచ్చారు ఒకటి, ఏంటంటే శిఖాబంధనం. శిఖాబంధనం కాదు, శిఖాబంధనం. శిఖా ముడేయాలి కదా, ముడేసినప్పుడు చిద్రూపిణి ఒకటి, చిత్తరూపిణి ఆవిడ, ఆ శక్తి పేరేంటి? చిత్ అంటే వెలుగు, వెలుగు స్వరూపమైనది మహామాయ. చిద్రూపిణి మహామాయ, దివ్య తేజం కలది చిద్రూపిణి మహామాయ, దివ్య తేజ సంబంధించి తిష్టదేవి శిఖావంశి తేజవృద్ధి పురుషుడు. ఈ శ్లోక ఈ మంత్రం చదువుతుంది. మనం శిఖాబంధనం చేసుకుంటే మనకు ఎప్పుడన్నా మన శిఖలోకి ఆ చిద్రూపిణి వచ్చినట్టు తెలిసిందా? వచ్చినట్టు తెలిస్తే ఓకే, వచ్చినట్టు తెలియలేదనుకోండి, యజ్ఞం అంతా ఏముంది అక్కడే ఆగిపోయింది. మళ్ళీ 30 ఏళ్ళ నుంచి యజ్ఞం చేస్తున్నామండి, నిజమే. ఎప్పుడన్నా నీకు శిఖాబంధనం చేస్తే శిఖలో ఒక తేజస్సు ప్రవేశించినట్టు అనుభూతి వచ్చిందా లేదా? వస్తే వెళ్ళండి, కూడా రాకపోతే వచ్చేటట్టు మనం ప్రయత్నం చేయాలి. అంతేగా ఎన్నేళ్ళ నుంచి చేయట్లేదు, రావట్లేదు కదా, వదిలేద్దాం అయితే అనకూడదు. వాడు శిష్యుడు కాదు, మళ్ళీ అది వచ్చేందని వదలకూడదు, రావాలి. వచ్చిన తర్వాత దాన్ని ఆ చిద్రూపిణి మహామాయ మనకు ఎలా పనిచేస్తుంది, మహామాయ అని ఎందుకు పెట్టారు, చిద్రూపిణి ఎందుకు పెట్టారు అంటే, మనకు దేవీ భాగవతంలో లేకపోతే చండి సప్తశతిలో ఉంటుంది, కానీ యాదేవి సర్వభూతేషు విష్ణు మాయేతి శబ్దిత నమస్తస్యై 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 నమో. ఆ విష్ణు మాయేతి శబ్దిత, విష్ణుమాయ అనే పేరుతోటి అమ్మవారు ఉంటుంది. విష్ణుమాయ అనాల, బ్రహ్మమాయ లేదా శివమాయ అనకూడదా? అంటే శివుడికి బ్రహ్మడికి బ్రహ్మకి మాయలు ఏం లేవు. మాయ అంటే అర్థం ఏంటంటే ఉన్నది లేకుండా, లేదు ఉన్నట్టు ఉన్నది లేనట్టుగా తెలుసుకోవడం అంతే. నిజంగా ఉన్నది మొత్తం అంతా కూడా పరబ్రహ్మమే. ల్యాప్టాప్ లేదు, పుస్తకాలు లేవు, ఇవేమీ లేవు, అన్నీ ఉన్న బ్రహ్మమే. కానీ మనకు తెలుసా? తెలిసిన వాడికి తెలుసు అంతా బ్రహ్మమే. తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తున్న వాడికి మటుకు తను తన ఎదురుకుండా చూడబడుతున్నది, చూడటం అనే మూడు ఎప్పుడు ఉంటాయి. ఈ మూడు ఎప్పుడు ఉంటాయి అప్పుడల్లా అజ్ఞానమే. జ్ఞానం అనేది ఈ మూడిటితో కప్పబడి ఉంటుంది. ఇప్పుడు టీవీ చూస్తున్నాం, చూసినసేపు ఆ తర్వాత ఏం చేస్తాం, కవర్ వేసేస్తాం. కారు వాడుకున్నంతసేపు వాడుకుంటాం, తర్వాత దుమ్ము ధూళి పడకుండా కవర్ వేసేస్తాం. అలాగే జ్ఞానము అనేది ఉన్నది, దాని మీద ఒక కవర్ వేసారు. ఆ కవర్కి మూడు పాయింట్లు ఉన్నాయి. ఒకటి ఏంటంటే తెలుసుకునేవాడు, సపోజ్ సీతారాం, తెలుసుకునేవాడు సీతారాం, తెలుసుకోవాల్సింది బ్రహ్మ విద్య, తెలుసుకునే ప్రయత్నం మూడోది. ఈ మూడు ఏవైతే ఉన్నాయో ఇదొక కవర్గా పనిచేసి జ్ఞానం మీద ఉంటుంది. ఈ మూడు ఎప్పుడైతే ఒకటైపోతే అప్పుడు వెంటనే జ్ఞానం బయటకు వస్తుంది. సో మనకు మహాకాల చక్రవర్తి యంత్రంలో కానీ, స్త్రీ యంత్రంలో కానీ, స్త్రీ చక్రంలో కానీ, ఎక్కడైనా సరే ఒక డౌన్వర్డ్ ట్రయాంగిల్ ఉండి దాని మధ్యలో చుక్క ఉంటుంది. ఎప్పుడైతే ఆ మూడు కూడా దాటేస్తామో చుక్కలోకి వెళ్తాం. అలాగే ఈ మూడు చూసేవాడు, చూడబడేది, చూడటము అనే మూడు ఎప్పుడైతే పోతాయో అప్పుడు చుక్క అసలైన దాంట్లోకి ఎలా ప్రవేశిస్తాము, అలాగ మనం జ్ఞానంలోకి ప్రవేశిస్తాం. జ్ఞానంలోకి ప్రవేశించటం అనేది ఈ మూడు అజ్ఞానము, ఈ మూడు అనే అజ్ఞానంతోనే ఒకటి ఉన్నది మూడిటి వెనకాల. ఇలాంటి తెలియాలి అంటే అది తెలుసుకునేంతవరకు మనకు పట్టుదల ఉండాలి, మనకు అది తెలుసుకునే శ్రద్ధ ఉండాలి. ఎలా అవుతుందండి తెలుసుకోవాలి? దానికే యోగ సూత్రాలు అవి. మన శరీరంలో ఉన్న గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో, మన శరీరంలో ఉన్న గ్రంథులు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా పరమాత్మ మనకు తనని తెలుసుకోవటానికి మనకిచ్చిన ఉపకరణాలు. మనం ఇప్పుడు దొంగ పోలీసు ఉన్నాయనుకోండి, ఆడుకుంటున్నాం పిల్లలు దొంగ పోలీసు, సరదాగా ఆడతారు. కానీ దొంగని పోలీసు పట్టుకోవడానికి ట్రై చేస్తాడు, దొంగ ఏమో పోలీసు నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు. అలా ఎలాగైతే ఆట ఉందో అలాగే సృష్టి అనే లీలలో భగవంతుడు తన యొక్క కుమారుణ్ణి సృష్టించి నువ్వు అబ్బాయి నన్ను తెలుసుకోరా అని అంటున్నాడు. అలా తెలుసుకోవడానికి ఆయన అన్నీ ఇచ్చాడు మనకు, మనం వాటిని వాడుకోకుండా అవి ఎందుకు పనికిరావని చెప్పి పక్కన పెట్టేసాం. అది ప్రాబ్లం. అంటే మనకు ఇచ్చినవి ఏమిటో మనకు తెలియవు, మనకి ఇవ్వని వాటి గురించి ఆలోచిస్తాం. మనకి ఇవ్వడం ఏమంటూ లేవు, మనకు అన్నీ ఇచ్చాడు. మనం సృష్టించుకున్న సమస్యలే ఎక్కువటే తప్ప భగవంతుడు నిజంగా ఏ సమస్య సృష్టించలేదు. ఈ సమస్యను సృష్టించుకున్న సమస్యల నుంచి బయటపడిన అదంతా చేసేది మనస్సే. ఆ మనస్సుకి సీటు బ్రెయిన్. కాబట్టి ఈ బ్రెయిన్లో ఉన్న రెండు గ్లాండ్స్, ఒకటి పీనియల్ గ్లాండ్, ఇంకోటి పిట్యుటరీ గ్లాండ్. ఈ పీనియల్ గ్లాండ్, పిట్యుటరీ గ్లాండ్ మనకు సహస్రారము ఆజ్ఞ. చక్రాల వైపుకు వెళ్తే మళ్ళీ షట్చక్రాల్లో ఆజ్ఞ ఒకటి, ఆ తర్వాత పైన సహస్రారం ఉంటుంది. ఈ సహస్రారము ఆజ్ఞ అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి మనం సాధన ద్వారా జాగృతం చేసుకున్నప్పుడు పీనియల్ గ్లాండ్, పిట్యుటరీ గ్లాండ్ ఈ రెండు కూడా యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ అవ్వటం అంటే ఏంటి? ఇప్పుడు మనం కొత్తగా ఫోన్ కొనుక్కున్నాం అనుకోండి, ఫోన్ కొనుక్కున్న తర్వాత యాక్టివేట్ చేయాలంటే ఏం చేయాలి? దానికి సిమ్ వేయాలి, దానికి ప్రాపర్ కనెక్షన్స్, తర్వాత అడిగినవన్నీ ఇస్తే తప్ప మనకు యూసేజ్లోకి రాదు కదా. అలాగే దానికి కావాల్సిన డబ్బులు కట్టాలనుకోండి, పోస్ట్ పెయిడ్, ప్రీపెయిడ్ అంటే ఇవన్నీ చేస్తేనే మనం ఎన్ని డబ్బులు పెట్టి కొనుక్కున్నా ఫోన్ లేకపోతే వేస్ట్, పక్కన పడి ఉంటుంది. అలాగే మనకు ఇంత గొప్ప శరీరాన్ని భగవంతుడు దేవతల ద్వారా సృష్టించి మనకిస్తే, మనం అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, జీవులం జీవుడికి ఇస్తే జీవుడు ఏం చేస్తాడు? ఇంద్రియ సుఖాల్లో పడి భగవంతుడు శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు? ఈ శరీరంలో ఉన్న శక్తుల్ని భగవంతుడు ఏ ఉద్దేశంతో మనకు ప్రసాదించాడో వాటిని వదిలేసి వేరే వైపు వెళ్ళిపోతున్నాం. సో అటువైపు ఇటువైపు వెళ్ళిపోకుండా గుర్రానికి ఎలాగైతే చక్కగా పరిగెట్టాలనుకోండి, గుర్రానికి కళ్ళకి గంటల లాంటివి కడతారు, పక్కలకి చూడకుండా ఎదురుగుండానే కనిపిస్తుంది గుర్రానికి, పక్కలకు కనపడదు. మన దృష్టి కూడా పక్కలకి వెళ్లకుండా మన మీద ఉండాలి. మన మీద అంటే నేను జీవుడిని అని ముందర మనకు జ్ఞానం రావాలి. ఈ జీవుడు అప్పుడు ఏం చేయాలి? దేవుడితోటి ఒకటవడానికి ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నం కోసమే ఈ భూమి మీదకి ఎవడైనా వచ్చేది. వాడు ఎక్కడన్నా పుట్టచ్చు, ఏ పేరుతోనే ఉండొచ్చు, ఏ దేశంలో అన్నా ఉండొచ్చు, ఏ రకమైన ఆరోగ్యంతో అన్నా ఉండొచ్చు, ఏ రకమైన చదువుతో ఉన్నా ఉండొచ్చు, చదవలేకపోవచ్చు. చదువుకినో దీనికి ఏమీ సంబంధం లేదు. చదువు రాని వాళ్ళకి ఎక్కువ తొందరగా వస్తాయి ఇలాంటివి, చదువుకున్న వాళ్ళకి కొంచెం ఇవన్నీ చెప్తాడు బుక్కిడిపురాణం ఎవడు చూశాడు అని వెంటనే ఒక కామెంట్ వస్తుంది. అదే ఏం చదువుకుని అహో ఇంత పప్పు ఉంటుందా, మనిషికి దేవుడు శరీరం ఇచ్చాడా, నాది అనుకున్నా ఇంతకాలం అయ్యా అని వాళ్ళు వెంటనే ఒప్పేసుకుంటారు. మనం వచ్చినా ఒప్పుకోం, ఇంత కష్టపడి చదివానే నేను లక్షలు పోసే పోసి చదువుకున్నాను ఇదంతా వేస్ట్ అంటావా అని ఎదురు తిరుగుతాం. వాళ్ళు అసలు అందరు అలాగే, ఎందుకంటే అలా చదువు చదువుకోలేదు, లక్షలు లేవో ఖర్చు లేదు, అలా లాజిక్ లాగుతాం మనం. అలా కాదు, ఎప్పుడైతే మనం పక్వానికి వచ్చినా ఏదైనా సరే ఆటోమేటిక్గా దానితో ఊడిపోతుంది. అంటే ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ ముక్షీయ మామృత. ఎలాగైతే చక్కగా పండిన దోషపడ్డం తొడిగా ఊడిపోయి పండు విడిపోతుందో అలాగ ఈ దేహాన్ని వదిలేస్తాడు అని చెప్తారు. పండు తొడిగిన దోసకాయ కాదు, చివరికి మల్లె మొగ్గలు ఉన్నాయనుకోండి, మల్లె పువ్వులు పూసిన తర్వాత అలా వదిలేస్తే దాని తొడిగా దానికి పట్టుకుని ఉంటుంది, ఆ పువ్వు దానికి అవే విడిపోతాయి, మనమేం విడదీయట్లేదు. అలాగే ప్రతిదీ కూడా చెట్టు పైకి పెరుగుతున్న కొద్దీ మట్టలు ఉంటాయనుకోండి, ఇప్పుడు కొబ్బరి మట్టలు ఉంటాయి, చెట్టు పైకి పెరిగే కొద్దీ కొబ్బరి మట్ట ఆటోమేటిక్గా ఊరి పడిపోతుంది. అలాగే తాటి మట్టలు కూడా ఊరి పడిపోతుంది. మామూలుగా చెట్టు పైకి పెరుగుతున్న కొద్దీ అక్కడ వచ్చిన ఆకులు వాటిలంతటా ఊరి పడిపోతుంటాయి. ఇవన్నీ కూడా సహజంగా దాని టైం అయిపోతే అదే ఊరి పడిపోతుంది. సో మనకేంటంటే తెలుసుకోవాల్సింది, సృష్టిలో ప్రతిదానికి ఒక టైం ఉంటుంది, ఆ టైం వరకే ఉంటుంది, ఆ తర్వాత ఉండదు అని కూడా తెలుసుకోవాలి. రూపం మారిపోవచ్చు. కాబట్టి మనం చేయదలుచుకున్నది ఇప్పుడే చేసేయాలని ఒక తపన ఉండాలి. ఈ విద్య యవ్వనంలోనే నేర్చుకోండి అని చెప్తుంది శాస్త్రం. ఎప్పుడో ముసలాళ్ళు అయిన తర్వాత, 50 ఏళ్ళు వచ్చిన తర్వాత, 60 ఏళ్ళు వచ్చిన తర్వాత అంత పెళ్ళిళ్ళు వేరంటాలు అన్నీ చేసేసి మన వాళ్ళని కూడా ఆడించేసేసి ఇప్పుడు ఇంకా ఫ్రీ అండి నేను అంటే కుదరదు. ఎవడో లేకుండానే 17-18 ఏళ్ళు అప్పుడే ఇది మొదలెట్టాలి. మొదలంటే 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చేసరికి సాధించేయాలి, ఆ తర్వాత ఈ జీవితం జీవించాలి. అలాంటి దానికి మనకు మన శరీరంలో ఉన్నవి ఏ విచారత మన శరీరం అంటే పీనియల్ గ్లాండ్, పిట్యుటరీ గ్లాండ్. అబ్బో చాలా విన్నామండి వీటి గురించి. ఏ విని ఏం చేసాం? అది మెయిన్. శిష్యుడు అనేవాడు విని ఊరుకోడు, అది ఏంటో చేస్తాడు. ఓహో పీనియల్ గ్లాండ్ ఇదా, ఇదేదో తెలుసుకోవాల్సిందే, నేను ఏం తెలుసుకున్నాను ఇప్పటివరకు, మనం చాలా బాగుంది, ఏంటి బాగుంది, ఏం బాగుండదు, తెలుసుకుంటేనే బాగుంటుంది శిష్యుడికి. అబ్బ చాలా బాగా లెక్చర్స్ విన్నామండి. వాట్ ఈజ్ ది యూజ్ ఆఫ్ హీరింగ్ ఎనీ లెక్చర్? నో, ఇట్ ఈస్ ప్రాక్టీస్, నాట్ హీరింగ్. బట్ హీరింగ్ దానివల్ల ఏంటంటే వినటం వల్ల కొంచెం మనకు చెయ్యాలి అని ఒక ఇంపెటస్ వస్తే అప్పుడు దానివల్ల ఏమైనా ఉపయోగం. ఏ వింటే చాలా బాగుంటాయండి ఇవన్నీ చేయడం కష్టం. అన్నీ మేము ఏం చేయగలం, మరి ఇంకెందుకు వినడం టైం వేస్ట్. అప్పుడు అలా చేయకూడదు, చెయ్యాలి. ఈ పీనియల్ గ్లాండ్ ఏం చేస్తుందంటే మనకు మానసికంగా అలాగే మన ఆధ్యాత్మికంగా ఈ రెండు రకాలుగా ఉన్నతి ఒక వ్యక్తి సాధించాలంటే ఈ పీనియల్ గ్లాండ్ బాగా మనిషిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. చిన్నప్పుడు అంటే 4-5 ఏళ్ళు ఆ ప్రాంతం వరకు ఈ పీనియల్ గ్లాండ్ కాస్త పెద్దగా ఉంటుంది. తర్వాత మెల్లిగా మనలో రకరకాల భావాలు, స్వార్థమైనవి, లేకపోతే పక్క వాళ్ళని పిల్లలు కొట్టి ఏడిపిస్తుంటారు సార్ అలాంటివి, పక్క వాళ్ళు పెన్సిల్ పుస్తకాలు ఇలాంటివి కాజేయటం, లేకపోతే వాడిని అనవసరంగా కొట్టడం, దెబ్బలాడటం ఇలాంటివి చేస్తూనే కొద్దీ ఏమవుతుందంటే పీనియల్ గ్లాండ్ ముడుచుకుపోతుంది. ఎందుకు పనికి రాకుండా డార్మెంట్, డార్ఫ్ చిన్నదిగా అయిపోతుంది. అలా అయిపోయే కొద్దీ ఆ పీనియల్ గ్లాండ్ పనిచేయడం మానేది. బట్ ఇది ఏం చేస్తుందంటే విశ్వవ్యాప్తమైన అనంతమైన శక్తులకి మనిషికి కనెక్షన్ వచ్చేట్టు చేస్తుంది. ఈ కనెక్షన్ రావడంతో పాటు మెంటల్ డెవలప్మెంట్ బ్రహ్మాండంగా అవుతుంది. మానసికంగా మంచి ఇంటలెక్చువల్ జెయింట్ అనుకోండి, అది పీనియల్ గ్లాండ్ బాగుంటుంది. అలాగే చిన్నపిల్లలు కొన్ని చక్కటి ప్రశ్నలు పెద్దవాళ్ళు అడగనివి కూడా అడుగుతారు. మా అన్నయ్య గారు అబ్బాయి అడిగాడు ఇదివరకు సార్ చెప్పాను కొంచెం, వాడిని ఎత్తుకుని ఆడిస్తూ ఉంటే పౌర్ణమి నాడు పైకి చూశాడు. చూసి అదేంటి బాబా అని అడిగాడు. దాన్ని చంద్రుడు అంటారు నాన్న. చంద్రుడు అది తెచ్చున్నాడు పడిపోడా అని అడిగాడు. మనం ఎప్పుడన్నా పడిపోతాడు చంద్రుడు అనుకున్నాను, అంటే ఏదో గ్రావిటేషన్ లేదా ఆర్బిట్లు ఉంటాయి, ఒక నిర్ణీత కక్షలు గిర్రం తిరుగుతుంటాయి, ఇవన్నీ తెలియనప్పుడు వాడికి ఎప్పుడు ఎంత అప్పుడే మాటలు వస్తున్నాయి. ఇంకోసారి అడిగాడు, సూర్యుడు చచ్చిపోడా అని అడిగాడు ఇంకో పిల్లాడు. సూర్యుడు చచ్చిపోతాడా అంటే ఎవరు నమ్ముతారా? అంటే ఆ ఏజ్కి అలాంటి ప్రశ్నలు వస్తాయా? ఆ ప్రశ్నలో రియాలిటీ లేకపోతే నిజం ఎంత ఉందో అది పక్కన పెడితే అలాంటి ప్రశ్నలు మనకు వచ్చాయా ఎప్పుడన్నా? అంటే పీనియల్ గ్లాండ్ బాగా ఉంటే అసలు ఆ క్వశ్చన్స్కి వాటికి కూడా పెక్యులియారిటీ ఉంటుంది. కానీ శాస్త్రం ఏం చెప్తుంది, సూర్యుడు కూడా ఒక సౌర కుటుంబం కూడా పరిణామ క్రమం ప్రకారం దాని టైం 100,000 సంవత్సరాలు అయిన తర్వాత అది అబ్స్క్యూర్ వెళ్ళిపోతుంది అంతే, ఇంకో సౌర కుటుంబం. ఇవన్నీ మనకు శాస్త్రం చెప్తుంది. అవి చిన్నపిల్లలకి తెలియకుండానే వాళ్ళు పీనియల్ గ్లాండ్ కరెక్ట్గా ఉంటుంది కాబట్టి అలాంటి కష్టమైన పరిస్థితులు మనకు కష్టమైనవి అడగగలరు వాళ్ళు. అలాగే దీని గురించి ఏం చెప్తారంటే ఇది 3వ కన్ను, ఇది జాగ్రత్తం అయితే ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో తెలుసు. సృష్టిలో ప్రస్తుతం మనది ఏంటంటే భూమికి సంబంధించి, నెక్స్ట్ సౌర కుటుంబం. ఈ సౌర కుటుంబంలో ఏమో ఏం జరుగుతుందో ఈ పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అయితే మన ఇంట్లోనే కూర్చుని ఒక సంజయుడు ఎలాగైతే ధృతరాష్ట్రుడి యుద్ధం అంతా చెప్పాడు అలా మనం కూడా అన్ని చూడొచ్చు పీనియల్ గ్లాండ్ని ఉపయోగించుకుంటే. సూక్ష్మ లోకాలతో సంబంధం ఏర్పరచుకోవచ్చు. భౌతిక లోకం ఎలాగా మామూలు కళతో చూస్తాం, ఈ పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అయితే థర్డ్ ఐ ఓపెన్ అయితే మన ఇంట్లోనే ఉండి భూమి మీద ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు, వేరే లోకాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. వేరే లోకాలు ఏమున్నాయి, భూ తర్వాత పైన భువ స్వహ మహ జన తపహ సత్యం, సత్యలోకం వరకు పైన, అంటే మన నుంచి ఇంకా పైన 6 లోకాలు ఉన్నాయి, దీంతో కలిపి 7, కింద అతల వితల సుతల ప్రసాతల తలాతల పాతాళ, ఈ 7 అంటే ఈ 7 లోకాల కింద ఏముందో మన పైన ఇంకో 6 లోకాలు ఉన్నాయి, మొత్తం 14 లోకాల్లోనూ ఏమున్నదో ఈ పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అయితే మనం చక్కగా చూడవచ్చు, చక్కగా తెలుసుకోవచ్చు. అలాగే మనకు దివ్య కాంతి ఏదైతే ఉందో పరమాత్మ ఒక పెద్ద వెలుగుగా కనిపిస్తుంది, అలాంటి వెలుగుని మనం రిసీవ్ చేసుకోవడానికి ఈ పీనియల్ గ్లాండే కారణం. బయట మామూలు లైఫ్లో కూడా లైట్ కాన్షియస్నెస్ మనకు వెలుగు చీకటి, అంటే ఇప్పుడు చీకటి పడిపోతుంది అనుకోండి మనకు తెలియకుండా నిద్ర వస్తుంది. ముఖ్యంగా ఇది ఎప్పుడు గమనించవచ్చు అంటే ఇక్కడి నుంచి మనం యుఎస్ వెళ్తాం అనుకోండి, యుఎస్ వెళ్తుంటే ఒక పర్టికులర్ స్టేజ్లో మనం తెల్లారుజామున ఎక్కుతాం, ఏరోప్లేన్ కొన్ని గంటలు అయ్యేసరికి ఏమవుతుందంటే మన ఒరిజినల్ టైం ప్రకారం రాత్రి అయిపోతుంది, నిద్ర వచ్చేస్తుంది, కానీ అప్పుడు అక్కడ పగలవుతుంది. అది సరిగ్గా లేకుండా నిద్రపోయామనుకోండి, మనకు యుఎస్లో దిగిన తర్వాత మొదలవుతుంది ప్రాబ్లం, జెట్లాగ్ ఒక 4-5 రోజులు వేస్ట్ అయిపోతాయి. అలా కాకుండా మనం ఆ కొత్త టైమింగ్స్కి తగ్గట్టుగా మేలుకుని ఉన్నామనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత నిద్రపోతే జెట్లాగ్ ఉండదు. కానీ పాటించాం, ఎందుకంటే ముంచుకొచ్చేస్తుంటుంది నిద్ర మన చేతిలో ఉండదు. ఇదంతా కూడా పీనియల్ గ్లాండ్ యాక్టివిటీ. నిద్రని జయించాలనుకోండి ఒకడు, యానిషా సర్వభూతానం తస్యాం జాగ్రత్త సంయమం, ఎవడైతే సంయమము కలవాడు వాడు రాత్రిపూట కూడా మేలుకొని ఉంటాడని చెప్తుంది భగవద్గీత. అంతే తప్ప మన వాళ్ళు ఏం చెప్తారు, అందరూ ఎప్పుడు నిద్రపోతారు, సంయమం కలవాడు అప్పుడు మేలుకొని ఉంటాడు అని చెప్తారు. అంటే రాత్రి అంతా మేలుకునేవాడు ఋషియో లేదా యోగో అనుకోకూడదు, వాచ్మెన్ కూడా మేలుకొని ఉంటాడు రాత్రి. అందరూ పడుకున్నప్పుడేమో వాడు మేలుకొని ఉంటాడు, అందరూ మేలుకున్నప్పుడు వాడు పడుకుంటాడు. అంత మాత్రాన వాచ్మెన్ యోగి అయిపోయాడా? కాదు కదా. ఇక్కడ పీనియల్ గ్లాండ్ ఎప్పుడు ఓపెన్ అవుతుందో అప్పుడు ఈ లైట్ మన మీద ప్రభావం ఎలా చూపిస్తుంది, ఎలా చూపిస్తుంది, ఇవన్నీ మనకు తెలిసిపోతుంది. లైట్ అంటే ఏమిటి? ఆధ్యాత్మిక పరిభాషలో లైట్ అంటే చేతనత్వము, కాన్షియస్నెస్. అంటే పీనియల్ గ్లాండ్ ఏం చేస్తుందంటే 7 టైప్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంది మనకు. భూలోక కాన్షియస్నెస్, భూవర్లోక, లేకపోతే స్వర్లోక, తర్వాత మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోక. వేరే పేర్లతో పై నుంచి కిందకు వచ్చానుకోండి, మహాపరా నిర్వాణ, పరానిర్వాణ, నిర్వాణ, బుద్ధికు, మానస, యాస్ట్రల్, ఫిజికల్, ఇలాగా ఈ ప్లేన్స్ అన్నిట్లో కూడా వెలుగు ఉంటుంది. ఆ వెలుగు గ్రహించాలండి, పీనియల్ గ్లాండ్ గ్రహించాలి. ఈ పీనియల్ గ్లాండ్ గ్రహించే వెలుగు అంటే పీనియల్ గ్లాండ్ ఒకనొక చేతనత్వాన్ని గ్రహిస్తోంది అని తెలుసుకోవాలి. ఇంతవరకు మనం ఈ పీనియల్ గ్లాండ్ గురించి తెలుసుకుంటే వేరే గ్రహాల్లో ఉన్నవాళ్ళు వేరే గ్రహాల్లోకి, అలాగే ఈ శరీరం వదిలేసి, సపోజ్ ఇప్పుడు గురుదేవుల చరిత్ర చదువు, గురుదేవుల చరిత్ర చదువుతుంటే వారి గురుదేవులు, దాదా గురుదేవులు వారి పూజాగృహంలో ప్రత్యక్షం అయ్యారు. అలా ప్రత్యక్షం అయితే అప్పుడు వారిద్దరు మాట్లాడుకున్నారు కాసేపు. అలాంటి సంఘటనలు అన్నీ కూడా మనకు కూడా జరుగుతాయి ఎప్పుడు మన పీనియల్ గ్లాండ్ జాగృతమైతే. ఇవన్నీ అరవిందులు ఉన్నారు, అరవిందులు సాధన చేసుకుంటుంటే ఆయనకి వివేకానందుడు దర్శనమయ్యి ఆయన కొన్ని సూచనలు ఇస్తాడు సాధన చేసుకోవటానికి, దాని ప్రకారం ఆయన సాధన జరిగింది. ఇవన్నీ మనం ఇలాంటివి చదువుకోవడం ఎందుకంటే దేర్ ఈజ్ ఎవ్రీ పాసిబిలిటీ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ ఈజ్ హ్యావింగ్ దట్ మచ్ ఆఫ్ శ్రద్ధ, దట్ మచ్ ఆఫ్ నాట్ ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువ పదం, దట్ మచ్ ఆఫ్ శ్రద్ధ ఆన్ హిమ్సెల్ఫ్, తన గురించి తాను తెలుసుకోవాలనుకునే వాడికి మాత్రమే ఇవన్నీ పనికి వస్తాయి. మిగతా వాళ్ళందరికీ అబ్బా చాలా బాగుంది వినటానికి, ఓహో ఎక్సలెంట్, చాలా బ్యూటిఫుల్, చాలా అర్థమయ్యేటట్టుగా చెప్పుకున్నాం, అంతా బాగుంటుంది, కానీ చేయకపోతే వేస్ట్. తర్వాత వచ్చేది పిట్యూటరీ గ్లాండ్. ఇంకా మనం వాడు గంట అయిపోయింది కాబట్టి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం ఈ పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ ఇవన్నీ. ఎందుకంటే శిష్యుడిగా ఉన్నవాడు ముందర తన దగ్గర ఏముందో తెలుసుకోవాలి. పూర్వకాలం ఏం చేసేవాడంటే శిష్యుడిగా ఉన్న అవ్వాలనుకున్నవాడు చేతిలో సమిధులు పట్టుకుని వాడి ప్రవర చెప్పుకుని, ప్రవర అంటే ఋషులు ఉంటారు 3 కానీ 5 కానీ వాళ్ళ గోత్రం, వాళ్ళ ఋషులు ప్రవర చెప్పుకొని ఒక గురువు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి అహం భో అభివాదయే, నేను మీకు నమస్కరిస్తున్నాను అని చెవులు పట్టుకుని వెళ్ళి నమస్కరించి వాళ్ళ కాళ్ళ మీద పడి వాళ్ళు అడిగినా చెప్తే అప్పుడు ఆయన నచ్చితే తీసుకున్నాం. ఉపమన్యు కథ ఇలాంటి కథలు చాలా ఉన్నాయి. ఆ ఉపమన్యు కథలు ఏమవుతుంది పాప చివరి కథన తిండి లేకపోతే జిల్లేడు పాలు తాగుతాడు. ఆ జిల్లేడు పాలు ఆకులు ఇలా తుంపుతూ ఉంటే కళ్ళల్లో పడి రోడ్డు కళ్ళు పాటు. ఈ శిష్యుడు ఎప్పటికీ ఇంటికి రాలేదు ఏమిట్రా అని వెతుకుతూ ఉంటే శిష్య ఉదంక ఉపమన్యు ఉపమన్యు అని పిలుస్తుంటాడు. గురువుగారు అని అడుస్తాడు, ఎక్కడున్నారు నాయన అంటే ఇలా బావిలో పడ్డాను. అదేంటరా బావిలో ఎందుకు పడ్డామంటే మీరు నన్నేమో అన్నం తినద్దన్నారు, పోల్లే 2 పూట్ల తినద్దు, 1 పూట తిందాం అనుకుంటే 1 పూట కూడా తినద్దన్నారు. అప్పుడు ఏం చేశాను, ఆవులు కాచమని అన్నారు కదా, ఆవు పాలు తాగాను. అప్పుడు ఆవు పాలు కూడా తాగుతున్నాను, ఆవు పాలు తాగకపోతే ఇంకేం చేయను ఇప్పుడు నేనంటే ఆవు పాలు తాగేసిన తర్వాత దూడలు కొంచెం అక్కడక్కడ నురుగులాగా ఎక్కడో కనిపించింది, ఆ నురుగు తిని అదే తిని బతికే నేను. అప్పుడేం చేశారు, అది కూడా తినడానికి వీల్లేదు, ఇంక ఇప్పుడు నాకు ఎలా తినాలో అర్థం కాక ఆకులో అలవులు నవ్వులుతున్నాను, దాంట్లో ఆ కార్యక్రమంలో ఏమైందంటే జిల్లేడు ఆకులు నవ్విలింది. ఆ జిల్లేడు తుంచుతున్నప్పుడు కళ్ళల్లో ఆకుల నుంచి వచ్చే పాలు పడి రెండు కళ్ళు పోయాయి నాకు. ఇప్పుడు అలాగే నడుస్తూ ఉంటే బావిలో పడ్డాను, ఇంట్లో నీళ్ళు లేవు, లేదా వాడి చచ్చి ఉండేవాడిని. ఓయ్యో ఎంత పని చేసేవారా, నేను నిన్ను తినద్దన్నాను తప్ప ఇలా మాడిపోమన్నాను. సరే చూద్దాంలే, ఓ పని చేయను, ఇప్పుడు అశ్విని దేవతలు సూక్తం చదువు, మీ కళ్ళు వస్తాయి, అశ్విని దేవతలు వస్తారు. సరే మీరు చెప్పారని చదువుతున్నారు, అశ్విని దేవతలు చూస్తాను చదువుతున్నారు, వాళ్ళు వస్తారు, మీకు కళ్ళు ఇచ్చేస్తాడు. నాకు కళ్ళు ఇస్తా పిలిచాను, మా గురువు చదవమన్నాడు కాబట్టి చదివాను, ఆయన నీళ్ళు అడగండి మీరు అంట. వెళ్ళి అడుగుతారు, అడిగితే నిజమే నేనే చెప్తాను, మీకు కళ్ళు ఇవ్వండి, మీరు చెప్తే కానీ తీసుకొట్టండి బాబు. అప్పుడు వచ్చి గురువు, ఉపమన్యు నేను నిన్ను పరీక్షించాను, చాలా గొప్పవాడివిరా నువ్వు, నువ్వు నీ శ్రద్ధాది గమనించాను, నా సేవ చేసుకోవడం అందులో నీ ఇంత మించిన వాడు లేడు, నువ్వు ముందర వాళ్ళు ఇచ్చిన అమృతం తీసుకో, నువ్వు కళ్ళు తెచ్చుకో పైకి రా అన్న. కళ్ళు తీసుకుని పైకి రాగానే అతన్ని ముట్టుకున్నాడు అంటే మొత్తం వేద విజ్ఞానం అంతా వచ్చేసింది, ఒక్క క్షణంలో వచ్చేసింది. మన గురు చరిత్రలో మనకు ఒక చండాలుడు ఉంటాడు, ఆ చండాలుని ఏం చేస్తాడు, ఇద్దరు పండితులు వస్తారు బ్రాహ్మలు వాదించడానికి, మీతో వాదించడండి, ఈ చండాలుడితో వాదించండి చూద్దాం అంటాడు స్వామి. అని ఏం చేస్తాడు, ఆయన గీతలు గీస్తాడు. ఆ గీతలు ఒక్కొక్క గీత దాడుతుంటే వాడు చివరికి ఏమంటాడు, నేను ఇప్పుడు బ్రాహ్మణ్ణి అంటాడు. అని వాళ్ళతోటి వేద చర్చ వేదాంతం లేకపోతే వాళ్ళు అడిగినవన్నో చెప్పి వాళ్ళు ఓడిస్తాడు. అప్పుడు వాళ్ళు ఇద్దరు ఓడిపోయి వెళ్ళిపోతారు, అదంతా భస్మ మహత్యం అని చెప్తారు స్వామి. అలాగా ఒక క్షణంలో మొత్తం అంత విజ్ఞానం ఉపమన్యు వచ్చేస్తుంది. అది శిష్యుడికి ఉండాల్సిన లక్షణం. అంటే ఇప్పుడు మనం కూడా ఆయన ఏం చెప్తే అది చేయాలా ఎలాగా అని ప్రశ్న వేయకూడదు. మనం మనంతా మనమే తెలుసుకోలేదు, ఇంకోటి చెప్పే చేయలేదు. కానీ మనకు తెలిసినవి మనం పాటిస్తూ, మనకు తెలిసినవి మనం ఆచరించుకుంటూ, అవి మనకు సమాజానికి ఉపయోగపడతాయా అనే ప్రశ్నకి ఎస్ అయితే ఆన్సర్ ఓకే, లేకపోతే కాదు. ఇది తెలుసుకుంటాం ఎందుకు అంటే అందరూ బాగుండాలి. భూమి, ఈ భూమి లేకపోతే ఈ భూమి దివి కావాలి. భూమి మీద ఉన్న మానవులందరూ కూడా ఆనందమయ కోశంలోకి ఉద్ధరించబడాలి, స్వర్గముగా మారాలి అనే రోగరహిత జీవితం కావాలి, మృత్యురహిత జీవితం కావాలి అనే ఒక మహాసంకల్పం, గురువుల సంకల్పం ఏదైతే ఉందో దాన్ని మనం నెరవేర్చడానికి ఇవన్నీ నేర్చుకుంటున్నాం. ఆ సంకల్పాన్ని నెరవేరాలి అని కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాల ఎంతాం మార్గేణ మహిం మహిషాతో బ్రాహ్మణేభ్య శుభమస్తమిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఆలయ వసతి పద్యన్య పృథ్వీ సస్యశాయం క్షోభరహితో బ్రాహ్మణా సింహ నిర్భయా సర్వే భవంతు సుఖిన సర్వే సంత నిరామయా సర్వే భద్రాణి వచ్చింది మాతస్య దుఃఖమాప్నయా అపుత్రా పుత్రిణి సుంత పుత్రిణి సుంత పౌత్రిణ నిర్భనా సదా సుంత జీవంత సృఢాం సుఖం. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మాతంగమయ స్వర్ధం మా పరమార్థంగమయ అవ్యవస్థ మా సువ్యవస్థంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ గురు బ్రహ్మార్పణమస్తు.